சதாசிவ சமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஏழவ அத்தியாயம் 27வ ஸ்லோகம். இச்சா த்வேஷ சமுத்தேன த்வந்த்வ மோஹேன பாரத சர்வ பூதானி சம்மோஹம் சர்கே யாந்தி பரந்தப. கிருஷ்ண பரமாத்மா சகாம பக்தி நிஷ்காம பக்தி வீட்டுக்கு உள்ளட்டுவண்டி தேடா பேதான் குறிஞ்சி செப்பாரு. செப்பின் தரவாத அசலு பக்தி லேடிதானி கண்டே கூட சகாம பக்தி ஓகே அண்ணா. நாஸ்திகுடிகா உண்டே கண்டே சகாம பக்தி மேலு. சகாம பக்தி கண்டே நிஷ்காம பக்தி இங்கா கொப்பது. இந்துவல்ல சகாம பக்தி கண்டே நிஷ்காம பக்தி கொப்பதி அண்டே, சகாம பக்தி அண்டே மனம் பகவந்துண்ணி ஏதோ ஆசிஸ்து, இது காவாலி அது காவாலி ஆசிஸ்து பகவந்துண்ணி ஆராதிச்சடம் சகாம பக்தி. அலா ஆராதிஸ்தே பகவந்துடு மன கோரிக்கை தீர்ஸ்தாடு, பகவந்துடு இஸ்தாடு மனம் காவலசினவி மனம் அடிகினவி அன்னி இஸ்தாடு. மனக்கு காவலசினவன்னி இச்சினப்படிக்கு கூட கிருஷ்ண பரமாத்மா ஏமன்றுனாரంటే வாళ్ళు அடிகேவன்னி கூட பரிச்சின்னமైనటువంటివే. అంటే కొంత కాలం మాత్రమే ఉంటాయి అవి పరిచ్ఛిన్నం. నేను ఏ ఫలం ఇచ్చినా కూడా అది అనిత్యమే వాళ్ళకి. వాళ్ళు అడిగేవి అనిత్యమైనవే అడుగుతారు. నేను ఇవ్వడానికి నిత్యమైనది ఇవ్వగలనా? అనిత్యమైనది అడిగితే అనిత్యమైనదే ఇవ్వాలి నేను. కనుక అనిత్యమైన ఫలాన్నే వాళ్ళు పొందుతారు. అనిత్యమైన ఫలం అయితే కొంతకాలమే ఉంటుంది, జీవితాంతం ఉండదు కదా. కనుక అటువంటి అనిత్యమైన ఫలం ఒకరోజు పోతుంది కనుక ఆ మనిషికి అందులో ఒక అతృప్తి ఉంటుంది. అంతేకాదు దాంట్లో ఇంకొక దోషం ఉంది. సకామ కర్మ చేయడం వలన వచ్చే ఫలం వలన, అనిత్యమైన ఫలం వలన అందులో కూడా దుఃఖ మిశ్రితమై ఉంటుంది. మనిషికి దానివలన సుఖం ఉండదు, పూర్తిగా సుఖం ఉండదు. అనిత్యమైనటువంటి భోగాలు ఏవైనా సరే, ఇల్లు కానీ కారు కానీ ఏ వస్తువులు కోరుకున్నా కూడా అవన్నీ కూడా మనకు సుఖాన్ని ఇచ్చినట్లే ఉంటాయి, కానీ మళ్ళీ దుఃఖాన్ని ఇస్తూనే ఉంటాయి మధ్య మధ్యలో. అది పరిచ్ఛిన్నత అంటే, లిమిటేషన్ అంటారు. ఆ పరిచ్ఛిన్నత ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ లిమిటేషన్ వల్ల మనం ఎప్పుడు కూడా ఇన్సెక్యూర్గానే ఉంటాం. పోతుందేమో పోతుందేమో అని భయంతోనే ఉంటాం. ఆరోగ్యం, నాకు పూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వు అని అడిగాం, అదొక్కటి చాలు. పరిపూర్ణమైన ఆరోగ్యం అని ఇస్తానంటాడు భగవంతుడు. ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం. మళ్ళీ అది పోయిన తర్వాత మళ్ళీ బాధ, పోతుందేమోనని బాధ. కనుక ప్రతిదీ ఇంతే ప్రపంచంలో. సకామ భక్తి వలన అది పరిచ్ఛిన్నం, అనిత్యం, అది ఇచ్చే ఫలం కూడా మనకు పూర్తిగా ఆనందాన్ని ఇవ్వదు. కనుక అటువంటి దోషంతో కూడినటువంటిది సకామ భక్తి. నిష్కామ భక్తి అయితే మనిషికి అది నిత్య ఫలాన్ని ఇస్తుంది. నిష్కామ భక్తి భగవంతుణ్ణి భగవంతుడి కోసమే ఆరాధిస్తే ఏమి కోరుకోకుండా ఆయన అన్నీ ఇస్తాడు. ఎటువంటి ఫలాన్ని ఇస్తాడు? నిత్యమైన ఫలాన్ని ఇస్తాడు. మనకు ఎటువంటి దిగులు చింత లేనటువంటి ఫలాన్ని ఇస్తాడు. భగవంతుడి దగ్గర అంత శక్తి ఉన్నది. కనుక నిష్కామ భక్తితో ఉండే వాళ్ళకి రాగద్వేషాలు తగ్గుతాయి. రాగద్వేషాలు అంటే నేను నాది అనే భావన కొంచెం తగ్గుతుంది. ఈర్ష, అసూయ, ద్వేషాలు, కోపాలు, తాపాలు, మనిషిలో మానసిక అలజడి ఇవన్నీ తగ్గుతాయి. అలా తగ్గడం వలన ఏమవుతుందంటే మనిషికి ఒక చిత్త ప్రసాదం, మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇది నిష్కామ భక్తి వల్ల ప్రయోజనం. కనుక సకామ భక్తులుగా ఉంటూనే మనం నిష్కామ భక్తులం కావాలి. పుట్టుకతోనే అందరు నిష్కామ భక్తులు కాలేరు. నాకేమీ వద్దని చెప్పి అంటామా భగవంతుడి దగ్గరికి పోయి, పర్వాలేదులే అడుగు కొంతకాలం, తర్వాత నిష్కామ భక్తికి వస్తే నీకు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు నిష్కామ భక్తిలో. అది ప్లస్ పాయింట్, ఆధ్యాత్మికంగా ఎదుగుతావు, దానివలన నీకు ఇంకా ఆనందం, ఎక్కువ ఆనందం వస్తుంది. అయినా చెప్పిన మాట వింటారా పిల్లలు? వినరు కదా. తల్లిదండ్రులు చెప్తారు, ఒరే ఇది చేస్తే మంచిది, ఇట్లా ఉండు అట్లా ఉండు అంటే, నీకు తెలియదులే నాన్న నువ్వు ఉండు అని అంటారే తప్పితే పిల్లలు, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినరు కదా. మనం కూడా అంతే. ఈ జీవన యాత్రలో మనం కూడా పిల్లల్లాంటి వాళ్ళమే. భగవంతుడు ఇంత చక్కగా చెప్తున్నా సరే, అక్షర లక్ష్యం ప్రతి అక్షరం ఇంత విలువైనది చెప్తూ ఉంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? అర్థం కావడం లేదండి. భగవద్గీత అంటాం, అర్థం ఎందుకు కాదంటే మన మైండ్ సెటప్ ఒక రకంగా ఉంది, మన మైండ్ సెటప్ ఒక రకంగా ఉంది, కృష్ణుడు మాట్లాడే మైండ్ సెటప్ వేరు. కనుక మనం ఈ మైండ్ సెటప్లో నుంచి ఆ మైండ్ సెటప్లోకి వెళ్ళాలి. మనకు సెట్ ఆఫ్ బాక్స్ ఉందే తెలుసు, సెట్ ఆఫ్ బాక్స్ అది ఏదో పెడతారు టీవీ కోసం, సెట్ ఆఫ్ బాక్స్. ఈ మైండ్ సెట్ మనం అనుకునే దాని నుంచి భగవంతుడి మైండ్ సెట్కి వెళ్ళాలి మనం. అది నిజమైన భక్తి అంటే ఆయనతో మనం అలైన్ కావాలి. ఆయన ధర్మం, ఆయన చెప్పిన విషయాలు, ఆయన చెప్పిన పద్ధతి, ఆయన చెప్పిన మార్గంలోకి వెళ్ళడమే భగవద్భక్తి. భగవద్భక్తి అంటే వేరే ఏమీ లేదు. తల్లిదండ్రుల మీద నాకు చాలా భక్తి అన్నాడు ఒక అబ్బాయి. ఒక అమ్మాయో అబ్బాయో అన్నారనుకోండి, మా పిల్లలకి నేనంటే చాలా భక్తి అండి అన్నారు. రోజు చెట్లకు పూలు తీసుకొచ్చి కాళ్ళ మీద వేయడం చెప్పండి మీరే. భక్తి అంటే ఏమిటి? మీ పిల్లవాడు ఎప్పుడైతే మీరు చెప్పిన మాట వింటాడో, అన్నీ వినకపోయినా కనీసం 10 మాటల్లో 9 మాటలైనా వినాలా లేదా? అప్పుడే కదా వాడికి మేమంటే ఎంత శ్రద్ధాభక్తి అండి వాడికి అని చెప్తారా లేదా? మన పిల్లలు మనం చెప్పిన మాట విన్నప్పుడు మనం ఏమంటాం? వాళ్ళకి మా పిల్లలకి మేమంటే చాలా శ్రద్ధాభక్తి అంటాం. అంటే మనం చెప్పిన మాటని గౌరవిస్తారు అనే కదా వాళ్ళకి భక్తి ఉన్నదని చెప్తున్నాం. మన మాటకు ఒక విలువ ఉంది, మన మాటకి గౌరవిస్తారు, మనం చెప్పిన మాట విని దాని ప్రకారంగా ప్రవర్తిస్తారు. కొంతైన 90% ప్రవర్తించారంటేనే ఆహా తల్లిదండ్రులకి ఎంత ఆనందము. ఎందుకంటే పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తారు కొన్ని విషయాలు, పిల్లలు గ్రహిస్తే వాళ్ళకి నిజమైన భక్తి ఉన్నదంటామా లేదా? ఇప్పుడు అదే మనకు అన్వయించుకోండి భగవంతుడికి. మనకు భగవంతుడు మనకు తండ్రి లాంటి వాడు, తల్లి తండ్రి లాంటి వాడు భగవంతుడు. మనం మాత్రం ఏం చేస్తాం? మార్కెట్లో ఉన్న పుష్పాలన్నీ కొనుక్కొచ్చి కొబ్బరికాయలేమిటి, తామరపాకులేమిటి, నిమ్మకాయలేమిటి, ఆ దేవుళ్ళకి అన్ని కొనుక్కొచ్చి ఘనంగా చక్కగా చేస్తాం డెకరేషన్ చేసి మరి. కానీ ఆయన ఏమంటున్నాడు పరమాత్ముడు, నా భక్తుడు నేను చెప్పిన మాట వింటాడు. నేను ఎక్కడ చెప్పాను? భగవద్గీతలో చెప్పాను. భక్తుడు భగవంతుడి మాట వినేవాడే భక్తుడు. అందుకని ప్రతి సోమవారం మనం ఏం చేస్తున్నాం? నేను భగవద్గీత క్లాస్కి వెళుతున్నాను అంటే అర్థం ఏమిటి? చూడండి, భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పే మాటలు వినడానికి వస్తున్నాం మనం. అవునా? అంటే ఆయన చెప్పిన మాటలు విని ఆచరించడానికే, వినేసి ఈ చెవులో ఈ చెవులో వదిలిపెట్టడానికే, ఆచరించడానికి. నేను భగవద్గీత చదువుతున్నాను అంటే అర్థం ఏమిటి? అర్థమైంది కదా. ఇప్పుడు భగవద్గీత క్లాస్కి వెళుతున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? భగవద్గీత క్లాసులో కూర్చున్నారు. భగవద్గీత క్లాసులో ఏం చదువుతున్నారు? భగవద్గీత. భగవద్గీత అంటే ఏమిటి? గీత అంటే వాక్కు, పరమాత్ముడి భగవంతుడి కృష్ణుడి యొక్క వాక్కు, ఆయన మాట్లాడిన మాటలు. ఆయన మాట్లాడిన మాటలు వింటున్నది ఎందుకోసం వింటున్నాం? కథ ఏమన్నా ఇది కథ కాదు కదా. ఆయన బోధన, ఆయన బోధించినటువంటివి ఈ మాటలు వినడం వలన అవి నేను ఆచరిస్తే, ఆ బోధించిన మాటలు నేను ఆచరిస్తే నేను జీవితంలో చాలా ప్రయోజనాన్ని పొందుతాను. అందుకని చదువుతున్నామండి భగవద్గీత. అసలు విషయం అందుక వస్తున్నాం మనం. మరి నువ్వు పుస్తకం చేతిలో పెట్టుకో, పెట్టుకోకపో, ఏ పుస్తకం అన్నా చూడు, తెలుగు భాషలో చూస్తావో తమిళం భాషలో చూస్తావో ఆ పుస్తకం, ఏ లాంగ్వేజ్ లో ఉన్నా చూడు, ఏ సైజులో ఉన్నా ఉండని పుస్తకం, నువ్వు చదివినా సరే చదవకపోయినా సరే పుస్తకం క్లాసులో, కానీ చెవులు వింటూ ఉంటాయి కదా ఆ శబ్దాన్ని. ఏ శబ్దాన్ని? సకామభక్తి, నిష్కామభక్తి. సకామభక్తి వల్ల ఇటువంటి నష్టాలన్నీ ఉంటాయి, నిష్కామభక్తి అయితే ఇటువంటి ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి వింటున్నాం కదా. కనుక ఇప్పుడు మన యొక్క సకామభక్తులు అయితే మనం ఏం చేయాలి? నిష్కామభక్తులంగా మారడానికి ప్రయత్నం చెయ్యాలి. చేస్తే ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఇప్పుడు అర్జునుడికి సందేహం వస్తుంది, ఈ యొక్క 7వ అధ్యాయం పరాప్రకృతి అపరాప్రకృతి గురించి చెప్తున్నారు కదా, పరమాత్ముడే అంతటా ఉన్నాడు, పరాప్రకృతిని తెలుసుకుండే వాళ్ళు నిష్కామ భక్తులైతే పరాప్రకృతిని తెలుసుకుంటారు, అది లేకుండా సకామ భక్తి మాత్రమే ఉంటే వాళ్ళకి పరాప్రకృతి తెలియదు అని ప్రశ్న వచ్చినప్పుడు, ఎందుకని ఇంత చక్కటి భగవంతుడి మాటలు అందరూ అర్థం చేసుకోకుండా ఆచరించకుండా ఎందుకుంటున్నారు అని సందేహం వస్తే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, దానికి ఏం లేదు, ఒకటే కారణం చెప్తాను విను. ఇచ్ఛ ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన. ప్రతి మనిషి కూడా ఇచ్ఛ కోరికలతో, మోహం అంటే మోహంతో, మోహానికి కూడా తెలుగులో కూడా మోహమే అంటాం, అంటే తాను ఒకటి కోరుకుంటాడు, కోరుకున్న తర్వాత ఈ కోరుకున్నది నేను పొందితే అందులో నాకు సంతోషం ఉంది, ఆనందం ఉంది అని అనుకోవడమే మోహం. తాను మెచ్చినదే రంభ అంటారు చూసారా తెలుగులో. అట్లాగే ప్రతి వస్తువు, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కటి చూసి ఆహా ఇది కొనుక్కుంటే, ఇది నాతో ఉంటే, నా దగ్గర ఉంటే, నేను గనక ఆనందిస్తుంటే నాకు ఆనందము, ఆనందం శాంతి సుఖం అనుకున్నావు చూసావా, అది మోహం అంటే. ఏమండి అది ఎట్లా మోహం అవుతుందండి? కారు కొనుక్కుందాం అనుకున్నాను, కారు కొనుక్కుంటే ఆనందంగా హాయిగా వెళదాం అనుకుంటున్నాను, అది ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాను, అది మోహం అంటారేమిటి అన్నారు. అవును, ఎందుకంటే కారు కొనుక్కుంటే నువ్వు ఆనందంగా ఉంటావని గ్యారంటీ లేదు, ఆనందంగా శాంతిగా ఉంటావని గ్యారంటీ లేదు. కారు వల్ల ఆనందం రాదు, ఇల్లు కొనుక్కుంటే ఆనందం రాదు, మరేదో కొనుక్కుంటే ఆనందం రాదు. అందులో ఆనందం వస్తుంది అనుకుంటావు చూసావా, అబ్బాయికి పెళ్ళైతే నా సమస్య తీరిపోతుంది అనుకున్నది ఒక ఆవిడ. మా అబ్బాయి కనుక పెళ్ళైపోతే నా బాధ్యత తీరిపోతుందండి, హాయిగా ఉంటాను నేను, అప్పుడు మీ క్లాస్కి రెగ్యులర్గా వస్తానండి. పెళ్ళైన తర్వాత రానేలేదు, ఎందుకంటే కోడలకు వంట తెలియదు చేయడం, వంట చేయడం తెలియదు, నేనే చేయాల్సి వస్తున్నది. ఇప్పుడు ఒకళ్ళకి ఇద్దరు ఎక్కువైనాం కదా, నేనే చేస్తున్నానని అన్నది. ఇప్పుడు ఆనందం వచ్చిందా, ఉన్న ఆనందం పోయిందా? ఏదో చేస్తుందని వచ్చాను, చేశాము, కానీ ఆఫీసు పోతుంది, నేనే చేయాలని, ఇప్పుడు డబుల్ వర్క్ అయిపోయింది నాకు అంటుంది, అది మోహమే కదా. అట్లాగే పిల్లలు పుడితే హాయిగా ఉంటుంది, చక్కగా. చాలామంది చెప్తుంటారు స్టూడెంట్స్, మా అబ్బాయి అమ్మాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత మీతోనే ఉంటా స్వామిని నేను అంటారు. అబ్బాయి అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరం నిరక్కుండానే మనవడు మనవరాళ్ళు, అప్పుడేమైంది బేబీ సిట్టింగ్. తర్వాత ఆనందంగా ఉండే అంటే తర్వాత వాడు చెప్పేది ఏంటంటే, అయ్యో వాడితో పరిగెత్తలేకపోతున్నాను స్వామిని నేను, వాడితో ఆడలేను, వాడితో పరిగెత్తలేను, ఆయాసం వస్తున్నది నాకు. ఇప్పుడు ఆనందం వచ్చిందా, మోహం వల్ల దుఃఖం వచ్చిందా అన్నారు. వృద్ధస్థావత్ పేరం సక్త అంటారు తమిళంలో. ముసలిదనం రాగానే మనవడు మనవరాలని ఒక ఆరాటం. కనుక వస్తువులలో మనుషుల వల్ల సంతోషం, శాంతి, భద్రత అవినేవి లేవు అని తెలుసుకో. అవి పొందు కావాలంటే, కానీ వాటి వలన ఆనందం వస్తుంది అనుకుంటే మోహం. అదే చెప్పారు కృష్ణ పరమాత్మ, ఇచ్చ నాకు ఇష్టమైనవి వస్తే నాకు చాలా సంతోషం, ఇష్టమైనవి కాకపోతే ద్వేషం. ఈ ఇచ్చా ద్వేషాల వలన మోహం, మోహం వస్తుంది మనిషిని, బుద్ధిని మోహింపచేస్తుంది అది మోహం. ఇవే ద్వంద్వ మోహేన. సముచ్చేన ద్వంద్వమోహేణ, ఈ ఇచ్చాద్వేషాలే మోహానికి కారణం. ఈ రెండు కలిసి సముచ్చేన, ఈ రెండు కలిసి ఏం చేస్తాయట, ద్వంద్వమోహేణ మోహాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ రాగద్వేషాలు, ఇచ్చాద్వేషం అంటే రాగద్వేషాలు, ఈ రాగద్వేషాలు మనిషిలో దేనికి కారణమవుతాయి, అవి ద్వంద్వ మోహాలకి కారణమవుతాయి. ద్వంద్వ మోహం అంటే రాగద్వేషాలు కారణమైతే మోహం కార్యమవుతుంది. కనుక ఈ యొక్క మోహం వలన, మోహం వలన రాగద్వేషం, రాగద్వేషం వలన మోహం, ఈ రెండు కూడా మనిషికి పెరుగుతూ ఉంటాయి. సర్వభూతాని సమ్మోహం యాంతి, అందరు మనుషులు ఈ మోహంలో పడిపోయే వాళ్ళే, పడకుండా వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో మనుషుల ద్వారా, వస్తువుల ద్వారా సంతోషం, ఆనందం, తృప్తి, శాంతి కలుగుతుంది అనుకోవడమే భ్రాంతి, అనుకోవడమే మోహం. ఈ మోహం వలన ఏమవుతుందంటే అందరు కూడా అందులోనే పడిపోయి ఉన్నారు, కానీ ఇందులో ఆనందం లేదు అని గ్రహించి వచ్చేవాడు, బయటపడేవాడు చాలా తక్కువ. సర్వభూతానాం సమ్మోహం, సర్వభూతాని సమ్మోహం యాంతి, అందరు మోహానికి లోనయ్యే వాళ్ళే. అది వచ్చే వరకు అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అంటాడు. వచ్చిన తర్వాత పోతే బాగుండు, పోతే బాగుండు అనుకుంటాడు. ఇలా భావిస్తూ ఉంటాడు మనిషి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. హే పరంతప, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటావా, సర్గే అంటే సృష్టి మొదటి నుంచే పుడుతూనే వస్తుంది మనిషికి, చిన్న పిల్లవాడికి కూడా రాగం ద్వేషం చిన్నప్పటి నుంచే. నాది నాది అనేది చిన్నప్పటి నుంచే, కొన్నిటి మీద ద్వేషం, కొన్నిటి మీద రాగం, ఇష్టత, ఇష్టత అయిష్టత, ఇవన్నీ పుట్టుకతోనే వస్తున్నాయి. వాటిని నియంత్రించగలగాలి మనిషి. అందుకని అవి ఉన్నాయి కదా అని చెప్పి వాటి వెంట పరిగెత్తకూడదు, వాటిని ఉన్నాయి కదా అని చెప్పి తక్కువగా చూసుకోకూడదు తనను తాను. నాలో రాగద్వేషాలు ఉన్నాయని చెప్పి హీనంగా చూసుకోకూడదు, పుట్టుక నుంచే ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పాడు కృష్ణ పరమాత్మ. కనుక మనం ఏం చేయాలి, ఇప్పుడు సాధన చేసి వాటిని నియంత్రించాలి, ఒక పద్ధతిలో పెట్టుకోవాలి వాటిని. వాటి ఇష్టం వచ్చినట్టుగా ఆడకూడదు, అవి కొంత కంట్రోల్ చేసుకోవాలి మనం. ఆ రాగద్వేషాలని కంట్రోల్ చేసుకోవాలి. ఉదాహరణకి ద్వేషం ఉంది, కోపం వచ్చింది, చక్కని అరుస్తావా ఏమిటి, నాకు ద్వేషం, నాకు ఇష్టం లేదు, కోపం వచ్చింది, అందుకని వెంటనే అరుస్తారా, ద్వేషం వచ్చింది, కోపం వచ్చింది, కానీ సైలెన్స్, అది కంట్రోల్ అంటే నియమం చూసుకోవాలి. మాట, మాట నిగ్రహం ఉండాలి మనిషికి. మాట కనుక నిగ్రహం లేకపోతే మనో నిగ్రహం ఉండదు. మనో నిగ్రహం ఉంటే మాట నిగ్రహం వస్తుంది. మనో నిగ్రహం ఎట్లా వస్తుంది, శాస్త్రం చదువుతూ ఉంటే ఈ అలవాట్లు, ఈ ద్వేషం, ఈ రాగం ఇట్లాంటివన్నీ అతిగా ఉంటే నా మనస్సు మోహంలో పడిపోతుంది. మోహంలో పడితే మాట నిగ్రహం ఉండదు, దానివల్ల నాకు ఇంకా అశాంతి పెరుగుతుంది మనస్సుకి అని చెప్పి తెలుసుకుంటాం. అసలు మనం ఎక్కడున్నామో, ఎట్లా ఉన్నామో తెలుసుకుంటాం. ఇప్పుడు చదివితే మారడం సంగతి తర్వాత, ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎక్కడున్నాం, ఎట్లా ఉన్నాం మనం, అది తెలుస్తుంది. కనీసం అది తెలిస్తే, ఏదో చెప్తారే, రికగ్నిషన్ ఈజ్ హాఫ్ సొల్యూషన్ అంటారు. డయాగ్నోస్ చేస్తే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసాం అనుకోండి, ఆహా సొల్యూషన్ ఈజీ. రికగ్నిషన్ ఈజ్ హాఫ్ సొల్యూషన్. ఇప్పుడు నాలో కోపం ఉంది, నాకు కొంచెం ద్వేషం ఉంది, నాకు ఈ వస్తువులు అంటే చాలా ఇష్టం అని తెలుసుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా ఉంటాం. కొన్ని విషయాలు మనలో ఏమున్నాయి బలహీనతలని మనం తెలుసుకోవాలి అంతేకాని ఐఆమ్ రైట్, నేనే కరెక్ట్ అన్నిట్లో ఎప్పుడు ఎక్కడ చూసినా అనకూడదు. ఐ మే బీ రాంగ్, మే పాసిబిలిటీ ఇస్ దే. అందుకని ఆ ఛాయిస్ మనం ఎప్పుడు ఆ బార్డర్లో ఉండాలి. అంతేకాని ప్రతి మనిషి తాను అన్ని చక్కగా చేస్తాను అనుకుంటాడు, తాను చక్కగా మాట్లాడతానని, చక్కగా చేస్తానని, అన్ని బాగా చేస్తాను అనుకుంటాడు. ప్రతి వాళ్ళు అట్టగా అనుకుంటాడు, అవునా, తాను చేసి తన ముఖం తన అందంగా ఉందనుకుంటాడు ఎవరైనా. అట్లాగే అట్లాగే ప్రతి మనిషి కూడా తనను తను ఎక్కువగా అంచనా వేసుకోవడం లేకపోతే తక్కువగా అంచనా వేసుకోవడం, ఈ రెండూ ఉండకూడదు మనిషికి. కనుక అర్జున, ఈ యొక్క మనిషి ఈ మోహానికి లోను కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రాబ్లం చెప్పేశారు కృష్ణ పరమాత్మ, దీంట్లో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? చెప్తాను విను అన్నారు. ఎప్పుడు బయటపడతారు వీళ్ళు? వీళ్ళు ఈ మోహంలో నుంచి ఎప్పుడు బయటపడతారు అడుగుతావా? చెప్తాను. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతి మాం దృఢవ్రతాః. ఇప్పుడు మన యొక్క పరాప్రకృతి మనం తెలుసుకుంటే మనకి రాగ ద్వేష మోహాలు ఉండవు. ఈ యొక్క అజ్ఞానమే ఈ రాగద్వేష మోహాలకు కారణం అని కృష్ణ పరమాత్మ చెప్పుకుంటూ వచ్చారు. పరాప్రకృతిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే మోహం, మోహం ఎందుకు వచ్చింది అంటే రాగద్వేషం. కనుక ఇష్టాయిష్టాలు, విపరీతమైనటువంటి ఇష్టాయిష్టాలు. మనిషి ఆనందంగా జీవించాలి అంటే, శాంతిగా జీవించాలంటే తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టాలి ఫస్ట్. అది మన ఈగోని తగ్గించుకోవాలి. నాకు ఇది ఇష్టం, నాకు అది అయిష్టం. కానీ మనం పెరగడంతోనే వీటితోనే పెరుగుతాం. ఆ పెరగడం కూడా స్ట్రాంగ్గా పెరుగుతాం, ఇష్టాయిష్టాలతోనే పెరుగుతాం. ఆ ఇష్టాయిష్టాలతో ఉన్న వ్యక్తి పెరగచ్చు, ఉంటాడు, ఉన్నా కూడా ఆనందంగా ఉండలేడు. తన ఇష్టాయిష్టాల వాటి మీద ఆధారపడి జీవించే వ్యక్తి, అతడి వల్ల ఎవరికి సుఖం ఉండదు. అతడి వల్ల ఎవరికి సుఖం ఉండదు? ఎవరి వల్ల అతడికి సుఖం ఉండదు? ఎవరికి? ఎవరైతే ఇష్టాయిష్టాల మీద ఆధారపడి జీవిస్తుంటారో వారి ఇష్టాయిష్టాలే వాళ్లకు ప్రధానం. అలా జీవించే వ్యక్తి పక్కవాడికి ఎప్పుడు అశాంతినే కలిగిస్తాడు. పక్కవాడికి అశాంతి కలిగించేవాడు శాంతిగా ఉంటాడా? ఉండలేడు. కనుక అర్జున, దీనికి మార్గం ఒక్కటే. ఎవరైతే మంచి పనులు చేస్తూ పుణ్యకర్మణాం జనానాం అంతగతం పాపం ఏషాం ద్వంద్వమోహేన వినిర్ముక్తాః. ఈ ద్వంద్వమోహాలు ఎందుకుంటాయి లోపల మనస్సులో? ఈ రాగం ద్వేషం, కొంతమంది అంటే చాలా ఇష్టం, కొంతమంది అంటే చాలా ద్వేషం. ఎందుకని వస్తున్నాయి అంటే, ఏదో పాపం ఉంటేనే లోపల ఇట్లాంటివన్నీ వస్తాయి. అంతగతం పాపం, ఏదో లోపల లోపల జన్మ జన్మల పాపం ఉండడం వలననే మనిషిలో ఈ తీవ్ర రాగం, తీవ్ర ద్వేషం, తీవ్ర మోహం ఇవన్నీ వస్తుంటాయి. అది పాపం వలన వస్తుంది. తేషాం అంతగతం పాపం. ఎప్పుడైతే జనానాం వాళ్ళు ఆ లోపల పాపం వలన ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? పుణ్యకర్మణ, పుణ్యకర్మం వలన. ఇప్పుడైనా కనీసం పుణ్యకర్మలు చేస్తే వాళ్ళకి ద్వంద్వమోహేన నిర్ముక్తాః, ఈ ద్వంద్వమోహాల నుంచి బయటపడతారు. అందుకనే దైవ పూజ, ఆ దైవ పూజ చేసేటప్పుడు, పండుగలు చేసేటప్పుడు అందరికీ పంచిపెట్టడం, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, దక్షిణ ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఇవన్నీ పుణ్యకర్మలు. ఆ పుణ్యకర్మలు చేస్తున్నప్పుడు ఏమవుతున్నది? నీ రాగద్వేషాలు తగ్గుతున్నాయి. ఆ రాగద్వేషాల వల్ల, ఆ పాపం వలన నీకు వచ్చేటటువంటి మోహం వలన దుఃఖం అనుభవిస్తున్నావు. పరాప్రకృతి జ్ఞానం రాదు, కానీ పుణ్యకర్మలు చేస్తే ఆ రాగద్వేషాలు పోతాయి. నిర్ముక్తాః ద్వంద్వమోహేన. ద్వంద్వములు అంటే రాగ ద్వేష కోప తాప ఈర్ష అసూయ ఇవన్నీ ద్వంద్వాలు. ఇవన్నీ కూడా నిర్ముక్తాః. అంతగతం అంటే ఎప్పుడైతే అంతమైతయో, ఈ రాగద్వేషాలు, వారిలోనున్న రాగద్వేషాలు ఎప్పుడైతే అంతమవుతాయో, తే జనానాం పుణ్యకర్మణాం, అవన్నీ పోవాలంటే పుణ్యకర్మలు చేయాలి. అందుకని భగవద్భక్తి కర్మయోగం చేయాలి, పంచమహాయజ్ఞాలు చేయాలి, దైవభక్తి దైవ యజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, మనుష్య యజ్ఞం, భూత యజ్ఞం, ఇవన్నీ చెయ్యాలి. అవి చేయకపోతే శ్రాద్ధ కర్మలు కూడా చాలా మంది ఈ యొక్క ప్రీస్ట్ లేకుండా చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు. అంటే శ్రాద్ధ తర్పణాలు ఆ పేరుతో ఆర్ఫనేజ్కి వెళ్ళి డబ్బులు ఇవ్వడం, డొనేషన్లు ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ ప్రీస్ట్ లేకుండా చేసేటటువంటి శ్రాద్ధ తర్పణ కర్మలు ఏ ఫలాన్ని ఇవ్వవుట. చాలా మంది 80% ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దాట్ ద వే ఇట్ ఇస్. ఆ శ్రాద్ధ తర్పణ మంత్రాలు లేకుండా ఆ కర్మలు చేస్తే దాని పేరుతో ఆ పేరుతో ఏవేవో చేస్తుంటారు వాళ్ళు, ఆ ఫలితం ఉండదట శాస్త్రంలో. ఆ ఫలితం ఉంటే ఇవన్నీ ఎందుకు చేయమని చెప్తుంది శాస్త్రం కష్టపడి? కనుక పితృయజ్ఞం, దైవయజ్ఞం, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించు. ఏమి ఆరాధిస్తే ఏమవుతుంది? 24 గంటలు నేను జీవించడానికి గాలి ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, ఎన్ని ఇచ్చాడు భగవంతుడు, ఏమి ఆయన తలుచుకుంటే ఏం కష్టం? 5 నిమిషాలు ఏమవుతుంది? 5 నిమిషాల నుంచి 50 నిమిషాల దాకా తలుచుకోవచ్చు, ఆయన్ని పూజ చేయొచ్చు కదా. 24 గంటల్లో ఆయనకు 1 గంట ఇవ్వలేవా? గంట పోని అరగంట, అరగంట కష్టం అండి. కొన్ని 15 నిమిషాలు 15 నిమిషాలు చూస్తా, ఓ 10 నిమిషాలు ఓకే, అది కూడా కొంచెం కష్టమే. ఏది కష్టం కాదు నీకు, అన్నీ కష్టమే. ఇక భగవంతుడు అనేది ఇప్పుడు సెకండరీ అయిపోయింది. భగవద్ ఆరాధన, భగవద్భక్తి, భగవత్ పూజ సెకండరీ అన్ని. కానీ మన కోసం చేసుకునే సేవ ఉంది సార్ శరీరానికి. ఈ శరీరానికి, ఈ పొట్టకి ఎంత చేస్తామో ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఇక మనసంతా దాంతోనే నిండిపోయి ఉంటుంది. రేపొద్దున ఏం టిఫిన్ చేయాలి, ఇవాళ ఇంకా పూర్తి కాలేదు, రేపేం చేసుకోవాలి, రేపు మధ్యాహ్నం చేసుకోవాలి, ఇంత ఆలోచిస్తున్నావే నీ గురించి. ఏ ఆ భగవంతుని గురించి కొంచెం ఆలోచిస్తే ఏమైంది? తేషాం పుణ్యకర్మణాం పాపం, మోహం పాపం అంతగతం. ఎప్పుడైతే పోతుందో, ఎప్పుడైతే ఎవరు ఆ మనుషుల యొక్క పుణ్యకర్మలు చేయడం వలన పుణ్యకర్మణ ఏషాం పాపం, వారి పాపము ఆయన చెప్తున్నారు. పాపం అంటే చూడండి, ఈ రాగద్వేషాల వలననే వాడికి పరాప్రకృతి తెలియడం లేదు. ఆ పరాప్రకృతి జ్ఞానం తెలియకపోవడానికి కారణం రాగద్వేషాలు, ఇదంతా కూడా ఒక పాపమే వాడికి అంటున్నాడు. ఆ పాపం వలననే వాళ్ళకి ఇందులో రుచి రాదు. భగవద్గీత వినాలని, భగవద్గీత చదువుదామని అది ఏదో పాపం అడ్డుపడుతూ ఉంటుంది. పాపం వాళ్ళకే తెలియదు పాపం ఉందని, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఉన్నదని. మనుషులందరికీ రాగద్వేషాలు మోహాలు ఎందుకు ఉంటాయంటే ఎక్కడో పాపం అడ్డుపడుతుంది. ఆ పాపం పోతే గాని వాళ్ళకి పరాప్రకృతి జ్ఞానం రాదు. అప్పుడు ద్వంద్వ మోహాలు పోతాయి, అప్పుడు ఇండివిజువాలిటీ, నేను నాది అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే కర్మయోగ, ఉపాసన యోగ చేస్తారో అంతా భగవత్స్వరూపాన్ని భావిస్తారు, అప్పుడు కొంచెం తగ్గుతుంది. ఆ తగ్గడం వల్ల ఏమవుతుంది? మాం భజంతే దృఢవ్రతాహ, అప్పుడు ఆ పాపం పోతే, ఎప్పుడో పాపం పోతే, ఆ రాగద్వేషాలు పోతే, ఆ మోహం పోతే, అప్పుడు పరాప్రకృతి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దృఢవ్రతాహ, దృఢమైనటువంటి అంకిత భావం కలిగిన వారే. ఇక్కడ దృఢవ్రత అంటే సన్యాసిన అని అర్థం. సన్యాసులు అంటే ఏమిటి? భగవంతుడే నాకు సర్వస్వం, ఇవన్నీ కూడా నాకు పిల్లలు, ఇల్లు, వాకిలి అన్ని భగవంతుడు ఇచ్చాడు, నేను ఉపయోగించుకుంటున్నాను అంతే. ఇవి ప్రధానం కాదు, వీటి కోసం భగవంతుడిని ఉపయోగించుకోకూడదు, భగవంతుడి కోసం వీటిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనమంతా ఉల్టా, పిల్లలు, ఫ్యామిలీ, డబ్బులు, ధనం ఇవన్నీ కూడా భగవంతుడిని పొందడానికి ఒక సాధనాలు. అందుకని ధనం సంపాదించని చెప్పారు. మనమేం చేస్తున్నాం? మోహ వెర్రి తలలు వేసి మనం భగవంతుణ్ణి ఇవన్నీ సంపాదించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఎంత గొప్పవాళ్ళం చూడండి మనం, ఇది చేస్తున్నాం, ఇంత తప్పిదం చేస్తున్నామని కూడా తెలియడంలా మనకు. ఇది ఒక తప్పిదం, ఇది ఇలా చేయకూడదు, భగవంతుని వీటి కోసం ఉపయోగించుకోవడం ఏమిటిరా, ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడు, ఆయన వల్లనే నేను ఉపయోగించుకుంటున్నాను, నాదంటూ ఏమీ లేదు అసలు, ఆయన ఇచ్చినవి ఇవన్నీ కూడా అని చెప్పి జ్ఞానం ఉండద్దు. కనీస జ్ఞానం, ఇంగిత జ్ఞానం అది ఉంచుకొని భగవంతుణ్ణి ఆరాధించాలి. అది లేదంటే ఇంకా పాపం ఉన్నట్లే అని అర్థం. ఎప్పుడైతే ఈ పాపం పోతుందో వాళ్లల్లో, భగవంతుడే ప్రధానం అవుతాడో, అప్పుడు వాళ్ళకి ఏమిటి అని చెప్పారు, మాం భజంతే అంటే బ్రహ్మాన్వేషణ చేస్తారు, పరాప్రకృతిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పరాప్రకృతిని తెలుసుకోవడానికి బ్రహ్మాన్వేషణం నిష్కామ భక్తి ద్వారా వాళ్ళు ఇది పొందుతారు అన్నారు. తర్వాత శ్లోకంలో నిష్కామ భక్తి అంటే ఏమిటి అని చెప్తూ ఆ నిష్కామ భక్తి యొక్క ఫలాన్ని ఇంకా చెప్తున్నారు. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్యయతంతి తే బ్రహ్మ తద్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. నిష్కామ భక్తి ఎట్లాంటిది, సకామ భక్తి ఎట్లాంటిది అంటే ఒక చిన్న ఉదాహరణ, ప్రజెంట్ కండిషన్ చెప్తాను. మన ఇంట్లో బావి ఉందనుకోండి, బావి ఉంటే నీళ్ళు ఎప్పుడూ మనకు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు బావి లేకుండా కార్పొరేషన్ వాటర్ మీదనే ఆధారపడ్డాం అనుకోండి, అప్పుడు ఎంత కష్టం? కష్టమే కదా. అదే బావి ఉంటే 24 అవర్స్ వాటర్ ఇస్ అవైలబుల్. నిష్కామ భక్తి బావి లాంటిది, సకామ భక్తి కార్పొరేషన్ వాటర్ లాంటిది. ఆ కార్పొరేషన్ వాటర్ వచ్చినా కూడా తాగడానికి పనికొస్తుందో లేదో తెలీదు. సకామ భక్తి కూడా అంతే. ఈ ఉదాహరణ గుర్తుపెట్టుకుంటే, ఇంట్లో నీటి కరువు వచ్చినప్పుడు ఆ బావి ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏమిటంటే అందరు బావులన్నీ పూర్తి చేశారు, బోరింగ్లు వేశారు. ఆ బోరింగ్లు వేసి వేసి ఓ 10 మంది ఉండవలసిన చోట 1000 మంది ఉంటున్నారు. నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తుంది భూమి? ఇవ్వలేదు కదా, కష్టపడుతున్నారు కదా. కనుక భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన మనకు రక్షణ ఇస్తూనే ఉన్నాడు, అది గ్రహించాలి. అలా పాపం పోయిన వాళ్ళు ఎప్పుడైతే బ్రహ్మాన్వేషణ చేస్తారో, జరా మరణ మోక్షాయ, ఈ ముసలితనము, జర అంటే ముసలితనము, మరణ మరణం అంటే చావు, ఈ రెండిటి నుంచి మోక్షాయ బయటపడడానికి, వాటిలో నుంచి బయటపడడానికి. ముసలితనం అంటే ఎవరికి ఇష్టమండి? నాకు చాలా ఇష్టం ఓల్డేజ్ అంటే ఎవరన్నా అంటారా? అనరు. నాకు మరణం అంటే చాలా ఇష్టం అండి అని ఎవరనరు. ఆ రెండంటేనే చాలా భయం మనిషికి. ఆ రెండింటి నుంచి బయటపడాలని కోరుకుంటాడు మనిషి. మోక్షాయ అంటే బయటపడాలని. జరా మరణ మోక్షాయ ఏ యతంతి, ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఏ యతంతి ఎట్లా, మాం ఆశ్రిత్య బ్రహ్మ జిజ్ఞాసతో, నన్ను ఆశ్రయించి, నన్ను ఆశ్రయించి అంటే గుడికి వెళ్ళి గుడి దగ్గర కూర్చోనే, లేకపోతే గుడికి సత్రం ఉంటే ఆ సత్రం దగ్గర కూర్చోనే. మాం ఆశ్రయించి అంటే నేను చెప్పినటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్పినటువంటి ఏదైతే ఉన్నదో, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ కూడా వేదాల ద్వారా వచ్చినటువంటి ఆ పరాప్రకృతిని తెలుసుకోవడానికి చెప్పినటువంటి బోధ, ఆత్మబోధ, అది ఎవరైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, ఏ యతంతి, యతంతి అంటే ప్రయత్నం కుర్వంతి, ప్రయత్నం చేస్తారో, బ్రహ్మ జిజ్ఞాసారూపంలో. బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏమిటి, క్లాసుకు వచ్చి భగవద్గీత పట్టుకొని, పట్టుకున్నా సరే పట్టుకోకపోయినా సరే పర్వాలేదు, చెబుతూ వింటూ శ్రద్ధగా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, అసలు ఇది ఎందుకు వినాలి అనే ఉద్దేశంతో వినడం జిజ్ఞాస అంటారు. అంతేగాని ఏదో కాలక్షేపానికి అక్కడికి వెళ్తే 4 ఫ్రెండ్స్ దొరుకుతారు నాకు, కొంచెంసేపు మాట్లాడుకోవచ్చు, పిచ్చాపాటి అంటుంటారు చూసారా, పిచ్చాపాటి మాట్లాడుకుంటుండచ్చు. ఇట్లాంటి ఆలోచనలు ఉండకూడదు. నేను భగవంతుడి వాక్యాలు భగవంతుడి బోధ విని నా జీవితాన్ని సాఫల్యం చేసుకోవడానికి నేను వెళుతున్నాను అనేటటువంటి చింతనతోని ప్రయత్నం చేయాలి, శ్రవణం చెయ్యాలి, వినాలి వినాలి వినాలి, మళ్ళీ 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 వినాలి. పౌనఃపున్యేన శ్రవణం కుర్యాత్, తిరిగి 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 వినాలి. ఒకసారి విన్నానండి, ఒకసారే 10 సార్లు విన్నా కూడా అర్థం కాదు భగవద్గీత, ఇంకప్పుడైతే వినడం ఎందుకండి అనకూడదు. ఒకసారి వింటే అర్థం అవుతుంది, రెండోసారి వింటే బాగా అర్థం అవుతుంది, మూడోసారి వింటే బాగా అర్థం అవుతుంది, నాలుగోసారి వింటే చక్కగా అర్థం అవుతుంది, ఐదోసారి వింటే క్లియర్గా అర్థం అవుతుంది, ఆరోసారి వింటే సందేహమే ఉండదు, ఏడోసారి వింటే మోక్షమే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మోక్షం రావంటే 7 సార్లు వినమంటారు. అవును, 7 సార్లకు మోక్షం వచ్చిందంటే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్, ఉత్తమాధికారి. మొదటి ఎందుకు 7 సార్లు అంటే, మొదటిసారి సరిగ్గా విన్నావా, నిన్ను వినలేదు కదా, రెండోసారి ఎన్నిసార్లు ఆప్టెంట్ అయినావు అప్పుడు వినలేదు కదా, మూడోసారి స్వామిని 7 సార్లు వినడం అంటే క్లాసుకు వచ్చి వినక్కర్లేదు, సీడీ 7 సార్లు నేను తీసుకోలేను, మీరు వినలేరు. ఇది రెండోసారి తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పుడు చూసారా? కనుక ఆ సీడీ ఎందుకు చేస్తున్నాననేది కూడా తెలుసుకోవాలి. చాలా మందికి తెలియదు, ఇది ఏదో బిజినెస్ అనుకుంటుంటారు. బిజినెస్ కోసం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక సన్యాసికి బిజినెస్ అవసరం లేదు, సీడీలు చేయాల్సిన అవసరము లేదు. ఈ ఉపాధి ఎంతో కాలం మాట్లాడలేదు కదా, ఉపాధి పరిమితం, దానికి శక్తి పరిమితం, ఎంతో కాలం మాట్లాడలేదు, ఎక్కడెక్కడికో వెళ్ళి మాట్లాడలేదు, ఒకచోట కూర్చోగలదు కానీ అన్ని చోట్లకి వెళ్ళలేదు కదా. అందుకని దాని ద్వారా అందరికీ మళ్ళీ 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 వినడానికి ఉంటుందనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం, అది దాని యొక్క ప్రత్యేకత. అంతేకాని దాని విలువ మనం తెలుసుకొని అది వింటూ ఉంటే అది వినే వాళ్ళకి తెలుస్తుంది. 1, 2, 3, 4 సార్లు విన్న తర్వాత వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చెప్పరు, ఎందుకంటే చెప్పి ప్రయోజనం లేదు, అది విన్నవాడికి తెలుస్తుంది. మామిడి పండు తింటేనే కదా రుచి తెలిసేది, చాలా తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది అంటే ఎట్లా తెలుస్తుంది? అదేవిధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు, మాం ఆశ్రిత్య, నేను చెప్పినటువంటి ఈ బ్రహ్మ విద్యని పరావిద్యని ఆశ్రయించి గురుముఖంగా వినదలుచుకొని ఈ జరా మరణ మరణాల నుంచి బయటపడాలని కోరుకున్న వ్యక్తి తద్ బ్రహ్మ విదుహు, అతనే ఈ యొక్క బ్రహ్మని తెలుసుకుంటాడు. విదుహు అంటే జ్ఞానినః భవంతి, వాళ్లే జ్ఞానులవుతారు. ఎవరైతే ప్రయత్నంతో వాళ్ల శరీరాన్ని మనస్సుని ఏకాగ్రతతో, అంటే ఆరోగ్యంతో ఏకాగ్రతతో సమయాన్ని వృధా చేయకుండా ఆ సమయాన్ని చక్కగా దీనికి ఉపయోగించుకుంటారు, అన్ని చూసుకుంటూనే ఈ శరీర పోషణ చేసుకుంటూ ఫ్యామిలీ చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూనే దీని మీద ఎక్కువ శ్రద్ధతో ఉంటారు వాళ్ళు, విదుహు తెలుసుకుంటారు, జ్ఞానినః భవంతి, పరాప్రకృతిని తెలుసుకుంటారు. పరాప్రకృతి అపరాప్రకృతి విషయమే కదా ఇప్పుడు ఇక్కడ టాపిక్ మనకు 7వ అధ్యాయంలో. ఏమేమి తెలుసుకుంటారు వాళ్ళు అని పూర్తిగా తెలుసుకుంటారు వాళ్ళు, తత్ బ్రహ్మ 6 విషయాలు తెలుసుకుంటారట వాళ్ళు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు 6 విషయాలు తెలుసుకుంటారు. ఏమిటంటే బ్రహ్మ, తద్ బ్రహ్మ, 2 అధ్యాత్మం, 2 కర్మ, కర్మను అఖిలం కర్మ విదుహు, కర్మ అంటే ఏమిటి పూర్తిగా తెలుసుకుంటారు. తద్ బ్రహ్మ విదుహు, బ్రహ్మను గురించి తెలుసుకుంటారు. అధ్యాత్మం కృష్ణం విదుహు, అధ్యాత్మం అంటే ఈ యొక్క జీవుడు ఎవరు, ఈ శరీరం మనస్సు ఏమిటి అసలు, దీని గురించి తెలుసుకుంటారు. 3 విషయాలు ఇక్కడ చెప్పారు, తర్వాత 3 విషయాలు తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 30వ శ్లోకంలో సాధి భూతాధి దైవం మాం, సాధి యజ్ఞం చ ఏ విదుః, ప్రయాణకాలేపి చ మాం, తే విదుర్యుక్త చేతసః సగుణ ఈశ్వర నిర్గుణ ఈశ్వర ఆ రెండు కూడా వాళ్ళకి తెలుస్తాయి పూర్తిగా. సగుణ ఈశ్వరుడు ఎవరు? రూపంతో ఉన్నటువంటి 33 కోట్ల దేవతలు, ఈ రూపాలన్నీ ఏమిటి అని వాళ్ళకి తెలుస్తుంది పూర్తిగా. నిర్గుణం బ్రహ్మ ఆ పరాప్రకృతి ఎవరు? అసలు ఆ రూపం లేనటువంటిది ఏదో చెప్తున్నారే ఆత్మ బ్రహ్మ అని, అసలు అదేమిటి? అది తెలుస్తుంది. కృష్ణం పూర్తిగా, టోటల్గా అనమాట. కృష్ణం అంటే పూర్తిగా, పూర్ణంగా, అపరాప్రకృతి ప్లస్ పరాప్రకృతి పూర్తిగా తెలుస్తుంది వాళ్ళకి. ఇంకా ఏ సందేహాలు ఉండవు వాళ్ళకి. మిగతా 3 ఏమిట? ఈ శ్లోకంలో చెప్పారు, తే యుక్త చేతసః అంటే క్రమశిక్షణతో కూడినటువంటి మనస్సుతో. యుక్త అంటే క్రమశిక్షణ కలిగినటువంటి మనస్సుకు బానిసలు కాకుండా, లోపల వచ్చేటటువంటి రాగద్వేషాలకి కోపతాపాలకు బానిసలు కాకుండా మనస్సుని ఇంద్రియాలను నిగ్రహిస్తూ ఉన్నటువంటి ఏ విదుహు, ఎవరైతే నన్ను తెలుసుకుంటారో మాం విదుహు. ఇంకా ఏమిటవి? సాధిభూతం, సాధిదైవం, సాధి యజ్ఞం. ఈ 3 కూడా, ఇందాక చెప్పినవి 3, ఇప్పుడు 3. సాధిభూతం అంటే ఈ సూర్య ఖగోళం ఏమిటి, ఈ పంచభూతాలు ఉన్నాయి కదా మన చుట్టూ, ఈ గాలేమిటి, ఈ నీరేమిటి, ఈ భూమి ఏమిటి, అసలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఈ ఆకాశం ఏమిటి, అగ్ని ఏమిటి, ఈ సూర్యుడేమిటి, చంద్రుడేమిటి, ఇవన్నీ సాధిభూతం. తర్వాత అధిదైవం. అధిదైవం అంటే మిగతా ఈ అధిష్టాన దేవతలు. సాధిభూతం అంటే ఈ పంచభూతాలు, మనం కంటికి కనపడుతున్నవి, ఆకాశం కంటికి కనపడదు, ఇవన్నీ తెలుసుకుంటారు. అధి దైవం అంటే వీటికి అధిష్టాన దైవతలు, ఇంద్రుడు, వరుణ, వాయు, అగ్ని. ఇప్పుడు భూమి ఉన్నదండి, ఈ భూమికి వెనకాల ఒక దేవత ఉన్నది, భూదేవత. అదేవిధంగా జలానికి జల దేవత, వరుణ దేవత. అదేవిధంగా అగ్నికి వెనకాల వేడి ఉష్ణం ఇచ్చినా దానికి వెనకాల అగ్ని దేవత ఉన్నది. అదేవిధంగా వాయు, మన గాలి వీస్తున్నది, గాలి వెనకాల ఒక దేవత ఉన్నది, గాలి దేవత, వాయు దేవత. ఆ దేవతలందరినీ కలిపితే అధి దైవం అంటారు. ఆ అధిష్టాన దేవతలని తెలుసుకుంటారు. అంతేకాదు సాధి యజ్ఞం. సా ఎందుకు చేర్చారు అనేట్లంటే అది దైవతంతో సహా తెలుసుకుంటారు, అది భూతాలతో సహా అన్ని తెలుసుకుంటారు. అది యజ్ఞం అంటే, సాధి యజ్ఞం అంటే అన్ని యజ్ఞాలతో సహా వాళ్ళు నన్ను తెలుసుకుంటారు. కనుక దీనివల్ల మనకేం తెలుస్తుందంటే అంతటా భగవంతుడే ఉన్నాడు అని తెలుసుకుంటారు. పరాప్రకృతి రూపంలో, అపరాప్రకృతి రూపంలో అంతటా ఆయనే ఉన్నాడు, కనపడేది కనపడనిది అన్ని ఆయనే అన్నాడు. ఈ 6 విషయాలు వాళ్ళు పూర్తిగా తెలుసుకుంటారు అని చెప్పిన తర్వాత మరొకటి బోనస్ టాపిక్ ఏమిటంటే మరణకాల సమయం, అంతకాల స్మరణం. దానికి కూడా ప్రయాణకాలే అపి మాం తే విదుహు. ఈ ప్రయాణకాలం అంటే మరణ సమయంలో కూడా నన్ను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు, గుర్తుంచుకుంటారు అన్నారు. మరణ సమయంలో కూడా వాళ్ళు నన్ను మరచిపోరు అన్నారు. ఈ మరణ సమయంలో భగవంతుని తలుచుకోవడం అనేది ఒక విశిష్టత ఉంది మన హిందూ సంప్రదాయంలో. చివరి చనిపోయేటప్పుడు ఏం తలుచుకుంటే అదే అవుతావు నువ్వు అని చెప్పి ఒక చాలా గాఢమైనటువంటి ఒక నమ్మకం ఉన్నది మనుషుల్లో. కనుక దాని గురించి కూడా నీకు చెప్తాను. నన్ను ఇక్కడ విదుహు అంటే స్మరిస్తారు. ప్రయాణకాలే అపిచ మాం విదుహు. ఏ విదుహు? ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళు ఇవన్నీ తెలుసుకుంటారు అన్నారు. మరణకాలంలో స్మరించడం ఎట్లండి అన్నాడు. చాలా కష్టం కదా, అవసాన కాలే వాత పిత్త కఫ కంఠావరోధన సమయే భగవస్మరణం కుతః అన్నాడు. భగవంతుడిని ఎట్లా స్మరిస్తాం? నోట్లో గుటకే కదా, గుటక వేయటానికి కష్టంగా ఉంటుంది, గాలి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, కళ్ళేమో బూదర బూదరగా ఉంటాయి, ఏమీ కనపడవు, చెవులు అసలు వినపడవు. మరణకాలంలో ఆ సమయంలో అక్కడి పోయి నారాయణ కృష్ణ రామ అని ఎవరండి స్మరిస్తారు? చాలా కష్టం. అంటే దానికి మార్గం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. మరణకాలం అంటే ఆసన్నమైనప్పుడు భగవంతుణ్ణి ఎలా స్మరించాలి, ఎలా స్మరించగలుగుతాం, అసలు అది సాధ్యం అవుతుందా? అందరూ వీలు నామా రాశావా లేదా అని అడుగుతుంటారు. వీలు ఎక్కడ పెట్టామో, మనకు రాసిన డబ్బులు వచ్చినాయా లేదా అని ఎంతమందికి ఇచ్చి అప్పు ఎగగొట్టామని ఆలోచించాడు. ఇచ్చిన డబ్బులన్నీ రాలేదే అని చెప్పి దిగులు పడతాడే గాని, అయ్యో ఇంత జీవితం జీవించాను, ఏం సాధించాను నేను, భగవంతుడి కోసం నేను ఏం చేశానని ఆలోచించాడు మనిషి. కానీ ఎవరైతే ఆ పాపాల్లో నుంచి బయటపడతారో, ఈ రాగద్వేషాలు కోపతాపాలు ముసలితనం ఎప్పుడో వచ్చిన తర్వాత 90 ఏళ్ల తర్వాత నాకు అసలు చాలా ప్రశాంతం అయిపోయినానండి నేను ఇప్పుడు. 90 ఏళ్లకు ప్రశాంతత ఏమిటి? 19 ఏళ్లకి రావలసిన ప్రశాంతత 90 ఏళ్లకు వస్తే ఏం ప్రయోజనం? ప్రశాంతత అంటే ఆ నిశ్చలత, బ్యాలెన్స్, సమత్వం, ఈక్వానిమిటీ, ట్రాంక్విలిటీ అంటారు. మనస్సు ప్రశాంతత, ఒక నిగ్రహం, నియమం, అవి చిన్న వయసులో రాని, పెద్ద వయసులో రావు. చిన్న వయసులోనే ప్రయత్నం చెయ్యాలి. దానికి తెలుగులో ఏం చెప్తాం? మొక్కై వంగనిది మానై వంగున. మొక్కని వంచలేకపోతే పెద్ద చెట్టు అయిపోయిన తర్వాత ఏం వంచుతావు దాన్ని? అందుకని చిన్నప్పుడు మనసుని వంచాలి. అష్టాంగ యోగం ద్వారా, కర్మయోగం, ఉపాసనా యోగం ఇవన్నీ పెట్టి మనసుని బాగా ట్రైనింగ్ చేసి దాన్ని చేస్తే మనం చెప్పినట్టుగా వింటుంది. కృష్ణ పరమాత్మ ట్రై చేద్దాం అయినా కూడా అంతకాల స్మరణం దాని యొక్క విశిష్టత ఇవన్నీ చెప్తున్నారు ఈ 30 శ్లోకంలో. మరణకాలంలో ఈ స్మరణం 2 విషయాలు చెప్తున్నారు. దానికి ఏమైనా ప్రాధాన్యత ఉన్నదా? ఈ మరణకాల సమయం ఎందుకు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ? ఈ 7వ అధ్యాయానికి ఏంటి సంబంధం? పరాప్రకృతి అపరాప్రకృతి చెప్తూ మరణకాల సమయం స్మరణం అంటారేమిటి? కృష్ణ పరమాత్మ అంటే దానికి ఏదైనా ప్రాధాన్యత ఉన్నదా అనేది ఒక పాయింట్, అంతకాల స్మరణం. 2వది, మరణకాలంలో ఈశ్వరుణ్ణి ఎలా తలుచుకోవాలి? ఇది సాధ్యమా? సాధ్యమైతే ఎలా సాధించాలి, భగవంతుణ్ణి ఎలా తలుచుకోవాలి? అవి రాబోయే అధ్యాయానికి మళ్ళీ మొదలు, ఇది బీజం అన్నమాట. కనుక ఇప్పుడు 6 విషయాలు, మొత్తం 7 విషయాలు దీంతో కలిపి మరణకాల స్మరణం కూడా అంతకాల స్మరణం కూడా కలిపితే 7 విషయాలు. మొదటిది బ్రహ్మ. బ్రహ్మని పూర్తిగా తెలుసుకుంటారు, కర్మను పూర్తిగా తెలుసుకుంటారు, అధ్యాత్మం అంటే ఈ శరీరం, మనస్సు, ఈ జీవుడెవరు తెలుసుకుంటారు. 30వ శ్లోకంలో అధి భూతాన్ని పూర్తిగా తెలుసుకుంటారు, అధి దైవాన్ని తెలుసుకుంటారు, అధి యజ్ఞం. అధి యజ్ఞం అనేది కూడా, యజ్ఞం అనేటువంటిది భగవంతుడి కంటే వేరు కాదు. ప్రతి పని కూడా యజ్ఞంతో సమానం. అసలు ఈ పని ఏమిటి, అది యజ్ఞంగా ఎలా భావించి చేయాలి, ఆ యజ్ఞాన్ని గురించి కూడా తెలుసుకుంటారు. అంతేకాదు ప్రయాణకాలే అపి మాం విదుహు. అంతకాల స్మరణం కూడా ఎవరైతే వాళ్ళు స్మరిస్తారో వాళ్ళు నన్ను తెలుసుకుంటారు అని అన్నారు. సరే, ఆ విశేషాలన్నీ 8వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. తర్వాత అధ్యాయం ఇంతటితో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగ పూర్తయింది. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయ. ఇంతటితో ఈ భగవద్గీతలో చెప్పబడినటువంటి శ్రీమద్ భగవద్గీతాసు భగవద్గీత యందు ఉపనిషత్సు ఉపనిషత్తుల సారమైనటువంటి బ్రహ్మ విద్య యందు యోగశాస్త్రి ఈ యోగశాస్త్రమునందు శ్రీ కృష్ణార్జున సంవాది కృష్ణార్జున సంవాదమునందు చెప్పబడినటువంటి జ్ఞాన విజ్ఞాన యోగం అంటే భగవద్గీత బ్రహ్మ విద్య గురించి మాట్లాడుతోంది. యోగశాస్త్రం ఇది కర్మయోగాన్ని గురించి కూడా మాట్లాడుతోంది. అదేవిధంగా ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి బ్రహ్మ విద్య గురించి మాట్లాడుతున్నది. ఇది స్మృతి గ్రంథం. ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడిందో అదే ఇక్కడ చెప్పబడింది అని జ్ఞాన విజ్ఞాన యోగం ద్వారా మనకు కృష్ణ పరమాత్మ తెలియజేశారు. ఈ 7వ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం అని మనం తెలుసుకున్నాం. కనుక సర్వం భగవానుడే భగవంతుడే అని చెప్పే ప్రక్రియ ఇది. పరాప్రకృతి అంటే ఏమిటి? అపరాప్రకృతి అనేటువంటిది మాయ. మాయ కూడా నామరూపాలతో కూడిన మాయ. భగవంతుడి కంటే వేరు కాదు. భగవంతుణ్ణి ప్రపంచాన్ని వేరుగా చూడడు. ఎప్పుడైతే భగవద్గీతను సరిగా అర్థం చేసుకుంటాడో భగవంతుడు వేరు, ఈ ప్రపంచం వేరు, భగవంతుడు వేరు, తాను వేరు, అలా చూడడు మనిషి. అంటే ఆ భగవన్ రూపానికి ఈ ప్రపంచ రూపానికి ఈ రూపానికి వెనకాల ఒక సూత్రంలాగా పరాప్రకృతి ఆత్మ చైతన్యమే ఉన్నది, అదే నడిపిస్తున్నది ఈ మొత్తాన్ని అని తెలుసుకుంటాడు. అది ఆ ప్రక్రియ. అది సాధ్యమయ్యేది ఎప్పుడైతే ఈ చక్కగా శ్రద్ధగా చదువుతారు కావలసినటువంటి అర్హతలతో, అప్పుడు వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది పరిపూర్ణంగా అని చెప్పి కృష్ణ పరమాత్మ ఈ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని పూర్తి చేశారు. వచ్చే వారం సారాంశం చూస్తాం. మొత్తం అధ్యాయం విన్నట్లే, సారాంశం వింటే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.